రామనామం జపిస్తే ఎంత లాభమండి. రామనామ జపతాం కుతోభయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాతమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధున అని విష్ణుధర్మోత్తర పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు. ఈ ప్రహ్లాద చరిత్ర అందులో కూడా ఉంటుంది, విష్ణుధర్మోత్తర పురాణంలో. అందులో ప్రహ్లాదుడిని నిప్పుల్లో వేశారు, నిప్పుల్లో వేయగానే ఆ నిప్పు నీరుగా మారిపోయింది. అప్పుడు హిరణ్యకశిపుడు, నిప్పు నీరు ఎలాగా మారిందిరా, నిప్పులో పడితే కాలిపోవాలి, కానీ నువ్వు పడగానే నిప్పు చక్కని మంచినీరుగా మారిపోయింది. ఏమిటంటే, రామ అనే నామస్మరణం జపించేవాడికి భయం ఉండదు, ఎటువంటి వేడినైనా తొలగించే ఔషధం రామనామం. రామారామ అని నేను అనుకోవడం వల్ల ఈ నిప్పు నీరుగా మారింది, నిప్పుని నీరుగా మారుస్తుంది, రాతిని నాతిగా మారుస్తుంది, కోతిని మాట్లాడేలా చేస్తుంది, ఇది రామనామ ప్రభావం అన్నాడు ఆయన. కాబట్టి వీలున్నప్పుడల్లా రామ రామ అండమే అనమాట. ఎంతసేపు అయినా పర్ల, చీటికి మటికి ఫోన్ సరిగ్గా పనిచేది కదా, మళ్ళీ మధ్యలో ఎల్లో ఎల్లో అనకుండా రామ్ రామ్ అనండి. అప్పుడు వాడు అవతలవాడు ఎంతో మారిపోతాడనమాట. అందులో ముఖ్యంగా ఇతర మతస్థులు చేసినప్పుడు గ్యారంటీగా రామనామం వాయించి పారేయండి. అందుకని నిరంతరం భగవన్నామం చెయ్యాలి. ఇప్పుడు ఈయన జ్ఞానం కలిగి ఈ కాలంజర పర్వతం దగ్గరికి వెళ్ళి ఇక హరినామస్మరణం చేసి అన్ని విడిచిపెట్టేశాడు. అది సాలగ్రామ తీర్థం, పరమ దైవక్షేత్రం. అక్కడ ఏదో ఇన్ని ఆకులు తింటూ భగవన్నామం చేసుకుంటూ ఇది వరకు చేసిన పొరపాటు చేయక ఈ వస్తు వ్యామోహం, జింకల వ్యామోహం, దేని మీద వ్యామోహం పెట్టుకోకుండా కేవలం భగవన్నామం చేశాడు. మృత్యు వచ్చింది, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ జింకగా ఉన్నప్పుడు మహానామస్మరణ చేయటం వల్ల, నిరంతరం లోపల లోపల తపస్సు చేయటం వల్ల ఆ పుణ్యంతో మళ్ళీ మూడో జన్మెత్తాడు. భరతుడిగా ఉండి ముక్తి పొందవలసిన ఆయన జింకగా మళ్ళీ ఇప్పుడు ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చింది. ఇదన్నమాట వ్యామోహం వల్ల వచ్చే ఇబ్బంది. కాబట్టి ఏం చేయాలి మనం ఇంట్లో కలగానే, నా ఇల్లు, నా అకౌంట్, మా ఆవిడ, మా ఆయన, నా కొడుకు, నా కోడలు, ఇవి తలుచుకోవాలి కదా. లేదా శుక్రవారం ఈరోజు టిఫిన్ మైసూర్ బజ్జీ, మైసూర్ బజ్జీ, మైసూర్ బజ్జీ అనుకుంటే రేపొద్దున ఉసురు కోల్పోయినప్పుడు మైసూర్ బజ్జీగా పుడతాం వచ్చే జన్మలో. అప్పుడు నిప్పుల్లో వేయిస్తారు, నూనెలో వేయిస్తారు. కాబట్టి ఈ బజ్జీలు తలుచుకోకండి, దిక్కుమాలిన వాటిని తలుచుకోకండి, కుర్చీలు తలుచుకోకండి, ఫోనులు తలుచుకోకండి, హాయిగా భగవన్నామం చేయండి. అంత అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తే ఏదైనా సాధ్యమే అవుతుందన్నమాట. తెలియకుండానే నోట్లోంచి జై శ్రీరామ్ వస్తుంది. మా సత్సంగ సభ్యులు లక్ష మందికి పైగా ఇప్పుడు శ్రీరామనామస్మరణే చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే జై శ్రీరామ్ ఇంకేం మాట్లాడరు. ఆ సంస్కారం వచ్చింది. లక్ష కాదు, యావత్ భారతీయుల్లో ఆ లక్షణం రావాలి. దానికోసం నా కృషి, నా తపస్సు అన్నమాట. ఈసారి ఆయన ఆంగిరస గోత్రం కలిగినటువంటి ఒక బ్రాహ్మడింట్లో పుట్టాడు. వీళ్ళ నాన్నగారు ఒక పరమ పూజ్యుడు, వేదం బాగా చదువుకున్నవాడు, ముఖ్యంగా ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక భార్య వల్ల 9 మంది కొడుకులు పుట్టారట ఏకంగా, మొదటి భార్య వల్ల. ఆ 9 మంది కూడా బాగా చదువుకున్నవాడే, నవసోదర్య. ఇక రెండో భార్య వల్ల 2 కవల పిల్లలు పుట్టారు. ఆ కవల పిల్లల్లో ఒకడు కొడుకు, ఒకడు కూతురు. అందులో కొడుకుగా ఈ భరతుడు పుట్టుకొచ్చాడు. ముక్తికి వెళ్ళవలసిన వాడు మళ్ళీ కవల పిల్లలుగా సవతికి పుట్టుకొచ్చాడనమాట. ఈ ఆంగిరసునికి ఉన్న పెద్ద భార్య కొడుకులు 9 మంది, రెండో భార్య కొడుకు కొడుకు కూతురు, కొడుకుగా ఈయన పుట్టాడు. ఈయనకి ఈ జన్మలో పేరేమిటో తెలియదు, కానీ పూర్వజన్మ పేరుతోటే పురాణంలో మళ్ళీ భరతుడనే అన్నారు. పూర్వజన్మలో భరతుడు కదా, అందుకని మనకి తెలియడం కోసం ఆ భరతుడే పుట్టాడన్నారు. ఈయన పుట్టగానే పూర్వం అన్నీ గుర్తొచ్చాయి. నేను మహారాజుని, తపస్సు చేశాను, జింక మీద వ్యామోహంతో జింకగా పుట్టా, ఇప్పుడు ఆ లేడి జన్మలో ఉన్నప్పుడు భగవన్నామం చేశాను, సాధన చేశాను, ఇప్పుడు మళ్ళీ పవిత్రమైన విప్ర జన్మ వచ్చింది, ఈ జన్మతో ఆఖరి జన్మ అయిపోవాలి, ఇక నేను ముక్తి పొందాలనుకున్నాడు ఆయన. ఇంకా ఆ రోజు నుంచి లోపల లోపలే ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకునేవాడు. ఈ అనుకుంటున్నప్పుడు ఎవరైనా పలకరిస్తే, వాళ్ళతో పలికితే మళ్ళీ పూర్వంలాగా వీళ్ళతో వ్యామోహం ఏర్పడుతుందేమో, భవబంధం పెరుగుతుందేమో, ఈ సంసారంలో పడతానేమోనని ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది కదా, అందుకని ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు నాయనా అని పిలిస్తే అబ్బే సమాధానం ఇచ్చేవాడు కాదు. వీడు చెబితాడేమో, మూగవాడేమో అని ఆయన మొదట్లో భయపడ్డాడు. కానీ అవసరమైనవి వినబడుతున్నాయని అర్థమైంది. వేదములలో రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణి అన్నప్పుడు అది వినేవాడు, ఓహో వీడికి వినికిడు ఉంది, తనకు అవసరమైతే నారాయణ అనగలుగుతున్నాడు. కాబట్టి మోకా కాదు, చెవిటీ కాదు. ఎట్లొచ్చి ఎందుకో ఇతనికి లౌకికమైన వస్తువు లేదు, వ్యామోహం లేవు అని అర్థమయ్యింది. ఆ కుర్రాడికి ఉపనయనం చేశాడు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఉపనయనం చేయించుకున్నాడు. ఆ తర్వాత సంధ్యావందనం అవి నేర్పాడు. ఎంత నేర్పినా ఊరికే అంటాడు పైకి మాట్లాడడం, పైకి అందరిలాగా స్పష్టంగా పలికేవాడు కాదు. ఇతనికి వేదాధ్యయనం అంటగట్టాలని తండ్రి ఎంతో ప్రయత్నించి, నాయన వేదం చదువుకుంటే బాగుపడతావురా అంటే ఎబ్బే పలికేవాడు కాదు. ఇంతో పూర్వమే నేర్చుకున్నవాడు, అవన్నీ వచ్చినవే, ఇవన్నీ కొత్తగా నేర్చుకుని బాగుపడేది ఏముంది అనుకున్నట్ట. అందరూ బాగుపడ్డారు. నా రెండో భార్యకు పుట్టిన కొడుకు కూతురులో కూతురు కూడా చక్కగా చదువుకుంది, కానీ కొడుకు సక్రమంగా చదువుకోడు, సంధ్యావందనాదులు చెయ్యడు, డబ్బు సంపాదించడు, వీడు ఏమైపోతాడో, వీడిని ఎలా బాగు చేయాలి అని బెంగపెట్టుకుని వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు చివరికి. అప్పుడు ఆ రెండో భార్య అంటే ఈ భరతుడి తల్లి కొడుకుని తన కూతుర్ని సవతికి అప్పగించి, నీకు 9 మంది కొడుకులు కాదు, ఇద్దరు కూడా నీ పిల్లలే అనుకో, వీళ్ళని పెంచు, నేను భర్త చచ్చాక బతకలేను అని అతనితో సహగమనం చేసి వెళ్ళిపోయింది. ఈ భరతుడి సోదరులు 9 మంది వీడిని చూసి నవ్వుకునేవారు, మా నాన్నకి పిచ్చాడు పుట్టాడు, ఈ పిచ్చాడు మా తమ్ముడని చెప్పుకోవడం కూడా అసహ్యంగా ఉంది అనుకున్నారట. ఆత్మజ్ఞానం కలిగి సంసార బంధాలకు అతీతంగా ఉన్నాడు వీడిని గ్రహించలేక వాడిని మూర్ఖుడు అనుకున్నారట. ఇంక వీడికి చదువు అనవసరం అనుకున్నారు. రోజు తిట్టి, రే ఇల్లుతుడు, బయట ముగ్గులు పెట్టు, పశువులకి గడ్డి పెట్టు, కుడితి పెట్టు, పాలు పెతుకు అంటూ ఒక పని కాదు, ఎన్ని పనులు చేయించాలో అన్ని పనులు అడ్డమైన పనులు చేయించారు. పైగా వీడికి కూలి ఒక్కర్లేదు, బాగా పనిచేసేవట్ట. పుట్టుకతో మంచి దృఢంగా ఉన్నాడు, పైగా అతను బలంగా ఉన్నాడు. పూర్వజన్మ వాసన వల్ల మంచి దృఢంగా ఉండడం వల్ల ఎంత బరువైన మోసేవాడు. బస్తాలకు బస్తాలు బియ్యాలు ఇంట్లో వేయించేవారు, ధాన్యం దంచేలా చేసేవారు, పొలానికి కాపలా పెట్టేవారు, మొత్తం ఆవుల పాలన్నీ పితికించేవారు, ఆవులకి వీడి చేత సేవ చేయించేవారు, గేదెలకు సేవ చేయించేవారు. అంతా అయ్యాక ఆ కన్నా తెలకపిండి ముక్కలు పులుసులో నానబెట్టి పెట్టేవారట. మిగిలిపోయిన అన్నం ఉంటుంది అడుగున, పూర్వం అన్నం గిన్నెల్లో ఉండేవారు, ఇప్పటికల్లా కుక్కర్లు కాదు. కుక్కర్లు అన్నం తిన్నాకే థైరాయిడ్ వస్తుంది, చాలామందికి తెలియదు కానీ కుక్కర్లో అన్నం తింటే ఈ అల్యూమినియం వల్ల శరీరం సర్వనాశనం అయిపోతుంది, మంటలు వస్తున్నాయి, నిద్ర పట్టడంలా కళ్ళు మంటలు వస్తాయి. థైరాయిడ్ అనే ప్రాబ్లం వరకు అల్యూమినియమే మూల కారణం. కాబట్టి కుండల్లో అన్నం వండుకున్న వాళ్ళు, రాగి గిన్నెలో ఇత్తడి గిన్నెలో అన్నం వండుకున్న వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, నన్ను నమ్మి అపని చేయండి. కాదండి, కుక్కర్లో వండుకోవాలనుకుంటే ఆ కుక్కర్లోనే అల్యూమినియంలో నీళ్లు పోసి అందులో రాగి గిన్నె పెట్టి అన్నం వండుకోండి, ఈ రాగి గిన్నెలో అన్నం తినండి, బాగుపడతారు, లేకపోతే అనారోగ్యాలు అలా వస్తాయి. కర్నూలులో డాక్టర్ గారు చాలా గొప్ప మహానుభావులైన దంపతులు ఇద్దరున్నారు. ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు, ఆ దంపతులు ఇద్దరును. అందులో డాక్టర్ గారు, లేడీ డాక్టర్ గారి పేరు మేరా గారు. ఇంకా వేణుగోపాల్ గారు భర్త గారు, ఎవరొచ్చినా డబ్బులు పుచ్చుకోకుండా ఏదో హాస్పిటల్ అవ్వడానికి పుచ్చుకొని నామకే వస్తే సేవ చేస్తారు. నేను చూశాను ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి ఓ పేదవాడు వచ్చాడు, ఈయన ఫ్రీగా వైద్యం చేశాక, నేను ఆటోలో వెళ్ళడానికి డబ్బులు లేవండి, ఇక్కడికి 10 కిలోమీటర్లు అండి మా ఏరియా అంటే ఆటో పిలిచి డబ్బులు ఇచ్చి ఆటోలో పంపించాడు ఆయన. అంత మంచి డాక్టర్ గారు వేణుగోపాల్ గారు అంటే. కర్నూలులో ఉంటారు, ఆయన భార్య మేర. ఓ రోజున మేము తరచుగా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారి ఆతిథ్యానికి పెడుతూ ఉంటాం. చాలా గొప్పవాడు ఆయన, కరివన సత్రానికి, కాశీ సత్రానికి ఆయన సెక్రటరీ కూడా. ఓసారి కర్నూలు వెళ్ళినప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఆవిడ చెప్పారు మేరా గారు, ఏ డాక్టర్లు చెప్పరండి ఈ విషయాన్ని, ఈ అల్యూమినియం చాలా డేంజరు, అందరూ దాన్ని వాడేస్తున్నారు, అలాగే బయట జంక్ ఫుడ్లు ఉన్నాయో వాటిలో సీసం ఎక్కువగా ఉంటుంది, లడ్డు అవి కనుక తింటే శరీరం పాడైపోతుంది, అది మానేస్తే సగం రోగాలు రావు, కాబట్టి రాగి గిన్నెలో అన్నం వండుకు తింటే మీరు మళ్ళీ థైరాయిడ్ అనే సమస్యలు, అది పిల్లలకు అనారోగ్యం రాదు, ఇప్పుడు అన్నీ వచ్చి పడిపోతాయి మన మీద. ఊ ఎందుకు నిన్ను గుప్పులు గుప్పులు టాబ్లెట్లు వాడుతున్నారు తప్ప అసలు చేయవలసిన పని చేయట్లేదు మీరు. ఈ చేతి వేలు గోరు తేడా వచ్చింది ఒక ఆయనకి, దీనికి బోల్డ్ క్రీములు రాశాడు. అప్పటికి 1000 రూపాయలు 2000 మందులు వాడాడు ఎతుక్కోట్ల. 3 రోజుల పాటు నిమ్మకాయ పెట్టు కోసి అంది ఆ డాక్టర్ గారు. వెంటనే ఆ నిమ్మకాయ పెట్టుకొని 3వ రోజు తగ్గిపోయింది ఆయనకి. పూర్వం గోరు చుట్టుకి నిమ్మకాయ పెట్టేవారు తగ్గింది, ఇప్పుడు నిమ్మకాయ అవి ఇంజక్షన్ చేయరా అండి అని నువ్వే అడుగుతావు. అందుకని పొడుస్తున్నామండి ఏం చేస్తామండి అన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనమే సలహా చెప్పడం. కాబట్టి సక్రమంగా ప్రవర్తిస్తే అసలు సగం ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎందుకు చెప్తున్నానంటే పూర్వం చక్కగా కుండల్లో గిన్నెల్లో అన్నం వండేవారు, అడుగును కొంచెం పెచ్చులు కట్టేవారు, అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద వండేవారు కనుక ఆ పెచ్చులు కూడా ఆరోగ్యమేనండి. వాటిని తరలాని అన్నంలో మజ్జిగలో నానబెట్టుకు తినేవారు. వీడి కోసం ఆ పెచ్చులన్నీ పట్టుకొచ్చి మజ్జిగలో పెడితే పర్వాలేదు, కుడితుంటుంది కదా పశువులకి, ఆ కుడితులో కలిపి ఒరే తినరా అనేవారట. అంటే వీడి మీద అసహ్యం, వీడి చేత పని చేయించుకోవాలి పశువులు అంటేవాడు అనుకుని ఆ కుడితి పెట్టేవారట. పాపం నాలుకకి రుచిగా ఉన్నా లేకపోయినా అది కుడితైనా పొల్లల అడితైనా బడితైనా అన్నీ సమానంగా స్వీకరించాడు. ఈ శరీరానికి భగవంతుడి ఆహారం ఇచ్చాడు అనుకుని అమృత వస్తువు అని తినేవట. బయట చల్లగా ఉన్నా అరుగు మీదే పడుకోబెట్టేవారు, వేడిగా ఉన్నా అక్కడే పడుకోబెట్టేవారు, వర్షం వస్తున్నా బయట గొట్ల చావిడిలో పడుకోబెట్టేవారు. శీత ఉష్ణ వర్షాలని తట్టుకుంటూ బతికాడు ఆ పుణ్యాత్ముడు. దేహాభిమానం లేదు, తిట్టడం ఎంతో పొగడ్డం కూడా అంతేగా స్వీకరించేవాడు ఆయన. ఎందుకని ఈ జన్మలో అయినా తరించాలి, ఈ శరీర భ్రాంతి పోగొట్టుకోవాలనుకున్నాడు ఆయన. కానీ భగవంతుని శక్తి ఆయనలో ఉంది గనక ఎప్పుడూ భగవద్ దర్శనం చేస్తాడు గనక ఆయన. సద్దికూడు తిన్నా కుడితి తాగినా ఆ మాడిపోయిన పెచ్చులు తిన్నా అవి ఆయన శరీరం లోపలికి వెళ్ళి ఆయన శరీరంలో విషం కాకుండా మంచి సుదృఢమైన శరీరం ఆయనకి ఇచ్చాయి. భగవంతుడి అనుగ్రహం ఉన్నవాడు విషం తిన్నా బతుకుతాడు, భగవద్ అనుగ్రహం లేనివాడు అమృతం తాగినా చస్తాడు. దానికి ఉదాహరణ రాహు. రాహు అమృతం తాగితే మాత్రం తలకాయ తెగిపోరా, ఎందుకని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లేదు కనుక. అదే ఆయన అనుగ్రహం ఉంటే విషం తాగి బతికి బట్టగట్టినటువంటి మేరాబాయి లేదా, మేరాబాయికి విషం ఇస్తే ఆ విషం కృష్ణుడు తాగాడు ఆవిడ బతికింది. కాబట్టి అనుగ్రహం కావాలి పరమాత్మ అనుగ్రహం, దానికోసమే కృషి చేయాలి. వదినలు అందరూ మామూలుగా కాదు, ఎన్ని రకాలు పెట్టాలని చెప్పారట. కణ పిణ్యాక ఫలీకరణ కుల్మాష స్థాళీ పురీషాది అని అమృతవత్తు అభ్యవహరతి అన్నారు. బియ్యం నూకలుగా అయిపోయి ఉంటే పుచ్చిపోతాయి పురుగులు పెట్టి, అటువంటి బియ్యం పురుగులతో ఉన్న వాటిలో నీళ్లు గెలిపించేసేవారట. ఈ నూకల్లాంటివి బాగా పురుగులు పెట్టి పెంకి పురుగులు వచ్చి పాడైపోతే తెల్ల పురుగులు వస్తే అవి బయట పారేయకుండా నీళ్లు గెలిపి తిననేవారు. గంజి తెలక పిండి ఇదో తౌడు ముక్కిపోయిన మినుగులు కూడా ఇచ్చారట మరీ దారుణంగా. ఇదో పిన్యాక ఫలీకరణ కుల్మాష అని కూడా చెప్పారు. ముక్కిపోయినటువంటి మినుములు మాడిపోయిన అన్నం ఇవన్నీ తిని అమృతం అనుకునేవట. అమృతవత్ అమృతము వలే అభ్యవహరతి తినేసేవాడు. అది అమృతం అయిపోయింది ఆయనకి ఆ సంకల్ప బలం వల్ల. ఇలా ఉండగా ఒకసారి పంటలు బాగా పండే కాలం వచ్చింది. పూర్వకాలంలో సంక్రాంతికి పంటలు ఇంటికి వచ్చేవి. సంక్రాంతికి 10-12 రోజుల ముందు పొలాలు కోసేవారు, కుప్ప నూర్పులు అయ్యేవి. సరిగ్గా సంక్రాంతికి 2-3 రోజుల ముందు ధాన్యం ఇళ్లకు వచ్చేది. ఆ కాలం వేర్లండి. ఈ ధాన్యాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా ఏం చేసేవారు, పొలాల్లో మంచి కట్టి ఆ మంచి మీద ఎవడో ఒకటి కూర్చోబెట్టి కాపలా పెట్టేవారు. పగలందరూ కాపలా కాసేవారట, రాత్రిపూట మాత్రం వీడిని ఆ మంచి మీద పడుకోబెట్టి ఒరే ఇక్కడ పడుకో, ఒక్క బియ్యం గింజ కూడా పారిపోకూడదు బయటికి, అంటే దొంగలు ఎవరు అపహరించకూడదు, జాగ్రత్తగా కాపలాకాయి అని వాడి చేతికి ఒక కర్ర వడిసెలా ఇచ్చి పడుకోబెట్టారు అక్కడ. వీడు ఎలాగో పడుకోడని వాళ్ళకి తెలుసు. కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకునేవాడు. మంచి బలంగా ఉన్నవాడు మెలకుగా ఉండి పాడుకుంటూ ఉంటే దొంగలు అడిలిపోయి అక్కడికి వచ్చేవారు కాదు. పాపం నిజానికి వీడు ఏ దొంగల్ని కొట్ల, వీడి రూపాన్ని చూచి పారిపోయారు. సరిగ్గా ఆ కాలంలో ఏం జరిగింది, ఈ పొలాలకి అవతల ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో కొంతమంది క్రూరులైన దొంగలు ఉన్నారు, బోయేవాళ్ళు. వాళ్ళంతా బోయేవాళ్ళు, దొంగతనంతో బతుకుతూ ఉంటారు. ఆ దొంగలందరికీ కాళికాదేవి అంటే భక్తి. ఆ అడవిలో పెద్ద కాళికాలయం, భయంకరమైన ఆలయం నిర్మించారు. అమ్మవారి మూర్తి అంత భయంకరంగా ఉంటుంది. 2-3 నిలువుల ఎత్తుగా ఉండే రాతి విగ్రహానికి పసుపు కుంకుమలు పూసేవారు. 8 చేతులతో ఉన్న విగ్రహం అది. ఆ అమ్మవారికి తరచుగా వాళ్ళు బలులు ఇచ్చేవాడు, అప్పుడప్పుడు నరబలులు కూడా ఇచ్చేవారు అటువాడు. ఆ దొంగల నాయకుడు పరమక్రూరుడు. వాడికి ఒకసారి ఏం జరిగింది, పిల్లలు పుట్టకపోతే ఎవడో సలహా ఇచ్చేట ఆ దొంగల్లో ఒకడు, నరబలి ఇస్తే నీకు సంతానం కలుగుతుంది అని. వెంటనే కాళికాదేవి దగ్గరకు వచ్చాడు. మన కాళ్ళి తల్లికి మన కల్పవల్లికి ముక్కులను చెల్లింప రెండోయి, భద్రకాళికి సాటి లేదోయి అని పాటలు పాడి, అమ్మా కాళీమాత నా భార్యల్లో 8వ భార్యకి కనుక ఒక కొడుకు పుట్టాడంటే నీకు మనిషిని బలిస్తానని మొక్కుకున్నాడు. ఏ కారణం చేతనైతేనే వాడి భార్య నిజంగా గర్భవతయింది, ఒక కొడుకు పుట్టాడు. ఇంకేముంది, కాళికాదేవికి నేను మొక్కుకున్నాను, ఆ మొక్కు యొక్క ఫలితం వల్ల నాకు సంతానం కలిగింది, పుత్ర సంతానం. కాబట్టి ఎవడైనా మనిషిని, మగవాణ్ణి, ఆరోగ్యవంతుణ్ణి పట్టి తీసుకురండి, అమావాస్యకి అమ్మవారికి బలిస్తానన్నాడు వాడు. వాళ్ళు ఎవరినో పట్టుకొచ్చారు, వాడిని చెరసాల్లో పెట్టారు. రాత్రిపూట వీళ్ళు తాగి మైకంలో ఆ చెరసాలకు తాళం వేయలేదట. దాంతో లోపల ఉన్నవాడు అహిసర మధ్య బతుకు జీవుడని పారిపోయాడు. వాడు పారిపోయిన పావు గంటకి ఎవరికో మెలుకొని చూస్తే తలుపులు తీసున్నాయి, లోపల ఈ బలి పశువుగా వచ్చిన మనిషి కనపడలేదు. దాంతో వాడు కంగారు పడి దొంగల నాయకుడి దగ్గరికి వెళ్ళి, నాయక నాయక రేపు నువ్వు బలివ్వాలనుకున్నటువంటి వాడు తప్పించుకుపోయాడో అనగానే ఆయనకి మండిపోయింది. మీరే తాగి తందనాలు ఆడి వాడిని పట్టించుకోలేదంటే అబ్బబ్బే మేము తాగలేదండి, మేమే దొట్టండి అన్నారు. అయితే వాడు అలా తప్పించుకుపోతాడు, వాడిని పట్టుకురండి. వాడు దొరకకపోతే ఎవడో ఒకరిని పట్టుకురండి, ఎవరిని తీసుకురాకపోతే మీలో ఒకరిని వేసేస్తా అని దొంగల నాయకుడు బెదిరించాడు. నిశినిధీత సమయే తమస ఆవృతాయామనధిగత పశవ ఆకస్మికేన విధిన కేదారాన్ వేరాసనేన మృగ వరాహాదిభ్య సంరక్షమాణం ఆంగిరః ప్రవరసుతమ పశ్యన్. దైవవశాత్తు పారిపోయిన ఈ బలి పశువు కోసం వెతుక్కుంటూ దొంగలు వెళ్ళారు. ఎంత వెతికినా వాళ్ళకి ఆ చీకట్లో పారిపోయినవాడు దొరకరా, ఐసర మధ్యాన్ని పారిపోయినవాడు దొరుకుతాడా, నేనే బలి పశువుని రండి రండి నా పీకి కొయ్యండి అని ఎవడు కనపడతాడు. వాడు ఎప్పుడో తప్పించుకుపోయాడు. వాడి కోసం వెతికి వెతికి వేసారిపోతూ ఉండగా ఆ అడవి చివరిలో అప్పుడే బాగా పండి ఉన్నటువంటి పొలం, ఆ పొలం దగ్గర ఉన్న మంచి, ఆ మంచి దగ్గర ఒక ఆవదం దీపం పెట్టుకుని జంతువుల కోసం కాపలా కాస్తున్న వాడిలాగా కూర్చుని నామస్మరణం చేసుకుంటున్న ఈ జడభరతుడు కనపడ్డాడు. ఈ జన్మలో ఈ భరతుడిని జడభరతుడు అన్నారు. ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడటం మౌనంగా ఉంటాడు, తనలో తాను ఏదో పని చేసుకుంటూ ఉంటాడు కదా, అందుకని జడభరతుడు అన్నారన్నమాట. ఈ జడభరతుడు చూడగానే భలే ఉన్నాడురా వీడు, పోతే పోయాడు పాతవాడు, ఆ పాతవాడు పద్మాకర్ గారిలాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు. వాడు మొహం వాడేం బలికి పరికి వస్తాడు, వీడు మాయించి కుర్రాడు, దృఢంగా ఉన్నాడు, దుఃఖలా ఉన్నాడు, ఏం తింటున్నాడో తెలియదు కానీ ఏం ముక్కలు తింటున్నాడో ఎంత దుఃఖలా ఉన్నాడని పొగిడి వాడి దగ్గరకు వచ్చి రారా రా అని పట్టుకున్నారు. పట్టుకుంటే కూడా ఏమి మాట్లాట్లా వాసుదేవ అనుకుంటున్నట్టు ఆయన పెడరెక్కలు విరిచికట్టి ఈ జడభరతుణ్ణి, యోగీశ్వరుణ్ణి, బ్రాహ్మణోత్తమ జన్మలో ఉన్నటువంటి వాడిని పట్టుకుపోయారు. దొంగల నాయకుడికి చూపించారు, నాయక వీడు ఎలా ఉన్నాడు అనగానే దొంగల నాయకుడు వాడు ఎగాదిగా చూసి అద్భుతంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు వీడు, దుండు కుక్కలా ఉన్నాడు, ముక్కు కన్ను కాలు కీలు అన్నీ బాగున్నాయి, అవయవాల్లో లోపాలు లేవు, ఇక వీడిని బలివ్వచ్చు. ఈసారైనా తాళ్లతో జాగ్రత్తగా కట్టి చెరసాల్లో పెట్టి కాపలాకాయండి, రేపు ఉదయమే బలి అన్నట్ట. అప్పటికే తెల్లవారుజాము అయిపోయింది అనుకోండి, ఆ తెల్లవారుజామున అతని చెరసాల్లో పారవేసి తెల్లవారగానే వాడిని విముక్తుని చేసి బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ ఆచారం ప్రకారం బలిచ్చే ముందు జంతువుల్ని స్నానం చేయిస్తారు, స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించారట. ఆచ్ఛాద్య వాసస మంచి బట్టోటి కట్టారు, బలి పశువుకు మళ్ళీ బట్టోటి, అదే దున్నపోతులు అలాంటి వాటికి అయితే ఎర్రగుడ్డ కప్పుతారు, మగవాడు కనుక వీడికి పంచి కట్టారు చక్కగా. మెండా దండలు కూడా వేశారు, గన్నేరు పూల దండలు, ఎర్రని మందార పూల దండలు వేశారు, మంచి గంధం పూశారు. ఆ తర్వాత ఏమన్నా తింటావా అన్నారు, అబ్బే నేనేం తిన్నా అన్నాడు ఈయన. అంటే బలిచ్చే ముందు కాస్త తిండి కూడా పెడతారట, లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ కదా, అందుకని ఇంత ఏదోటి పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయించారు, భోజనం చేయంటే తిన్నంటే కుదరదని ఏదో రకం నోట్లో కొంత కుక్కారు, మొత్తమే తినిపించారట. భుక్తవంతం బలాత్కారంగా వాడి చేత తినిపించి తిన్నాక అప్పుడు ఏం చేశారు, వాడికి ఎదురుకుండా ధూపం వేశారు, పెద్ద పొగ వేశారు, దీపం వెలిగించారు, వీడిని అమ్మవారిని పూజించినట్టు పూజించారు, బడనిండా గండలు వేశారు, పేలాలు, ఆకులు, చిగుళ్ళు, పళ్ళు ఇవన్నీ మీద వేసి కొట్టారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకెళ్లారు, అమ్మవారికి ఆపాదమస్తకం ఎర్రని కుంకుమ పూసేశారు. ఎదురుగుండా ఓ బలికి పెరిగొచ్చే రాయి ఉంటుంది, ఇలా ఉంటుంది అదే రాయి, దాని మీద తల పెడితే ఆ మెడ మీద ఒక్క దెబ్బతో కత్తితో తల నరికవతలు పారేస్తారు. మన వాళ్ళను మేకలనే నరికేట్లా, పూర్వం బలిచ్చినప్పుడు నరికేవారు, ఇప్పుడు ఆదివారం లేదు, సోమవారం లేదు, శనివారం లేదు, ఎప్పుడైనా ఉప్పల్లో మా ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ కనపడుతూ ఉంటుంది ఓ మార్కెట్ అనమాట, పట్టణ వేసి పారేస్తాడు వాడు దెబ్బకి. నా ప్రాణం గెదగెదలాడిపోయి ఓడి నాయన జీవితంలో కోడి జన్మెత్తకూడదురా బాబు అనిపించింది బుర్రగొక్కుని. అంత హడిలిపోయింది వాడు ప్రాణం. మనం ఎన్ని జన్మలే తిన్ని పీకలు కోసుకున్నాక ఈ జన్మ వచ్చిందో, నేను ఎలాగో వైకుంఠానికి పోతాను అనుకోండి, ఆ కోసేవాడు ఈ జన్మకు పోతాడో అని బెంగ నాకు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అలాగా ఇంత కత్తి ఒకటి బాగా నూరారు, ఆ కత్తి కూడా ఎంత ఉందో దాన్ని చూస్తేనే సగం ప్రాణం పోతాడ. దున్నపోతులు కూడా ఒక దెబ్బకి నరికేస్తారండి వాళ్ళు. అటువంటి కత్తి దానికి పైన కింద కాస్త పసుపు పూశారు. వీడిని ఆ బలిపీఠం దగ్గర మరి తల పెట్టరా అన్నారు. ఈయన రాయి మీద మెడ పెట్టాడు, ఈ మెడ పైభాగం అందులోంచి బయటకు వచ్చిందనమాట. ఇంకా చూడండి, వీడు ఈ దొంగల నాయకుడు ఎవరా, గణాచారి మంత్రాలు వదిలెట్టన్నాడు, వాడి మంత్రం ఏంటో తెలియదు, అది జాయి కాళి, ఓం కాళి, హీం కాళి, ఠీం కాళి అంటూ నోటుకొచ్చినట్టు అరిచాడు. వీడి మీద పసుపు వెళ్ళాడు, వేప కర్రలు విసిరాడు, మధ్య మధ్యలో ఓహో కోబలి కోబలి అని అరిచాడు. కళ్ళు కొండలు అక్కడ పెట్టారు, మళ్ళీ నరికాక కళ్ళు కొండ కూడా తాగాలట. ఈ శబ్దాన్ని వీడు ఏమన్నా అరుస్తాడేమోనని వీడి అరుపులు వినపడకుండా ఉండడం కోసం డబా 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 డప్పులు వాయించేవారు. ఈయనంటే అరవట్లేదు కానీ సాధారణంగా బలిపశు అరుస్తుంది కదా పాపం, ఆ అరుపులు వినపడకుండా ఉండడం కోసం మహాభయంకరంగా వీళ్ళు అరిచారు. మొహం మీద పసుపు కుంకం దల్లడం మొదలెట్టారు. ఇంకా కత్తెత్తి ఒక్క దెబ్బకి నరకడానికి వాడు పైకెత్తుతూ ఉండగా చెయ్యి అమ్మవారికి ఒళ్ళు మండిపోయింది. పరమ భాగవతోత్తముడు అవధూత నిరంతర వాసుదేవ స్మరణ పరాయణుడైన ఒక పుణ్యాత్ముణ్ణి నాకు బలిస్తారట్రా అని అమాంతంగా అమ్మవారి విగ్రహాన్ని పట్మని పగలగొట్టుకుని అందులోకి బయటకు వచ్చేసింది. టేక్ వపుష సహస ఉచ్చచాట శైవదేవి భద్రకాళి. అంతటి భద్రకాళి మహాత్ముల్ని బలిస్తే తట్టుకోలేకపోయింది. ఆవిడ కోపం వస్తుందంటే అమ్మవారికి ఉచ్చనీచాలు లేకుండా ఎవరిని పడితే వాడిని బలిస్తే ఒప్పుకోదు, అందుకని విగ్రహం పగలగొట్టుకుని బయటకు వచ్చేసింది. ఆహా, ఆవిడ చేతిలో ఎంతకంటే పెద్ద కత్తి ఉంది, మహిషాసురుడు లాంటి వాడిని అడగడానికి ఇవ్వరకు వచ్చే కత్తి. ఆ కత్తి పైకెత్తి రువ్వున ముందు దొంగల నాయకుడు తలనరికేసింది, గణాచారి తలనరికింది, కనిపించిన వాడిని కనిపించినట్టు నరుగుతూ ఉంటే దుష్టుల శిరస్సులు తెక్కింద పడ్డాయి, ఆ రక్తం గడగడగడ తాగేసింది. ఎక్కడ నా గణాలు రండి అనగానే అమ్మవారి యొక్క గణాలు కూడా వచ్చి వాళ్ళు కూడా రక్తం తాగడం మొదలెట్టారట. దొంగల్లో చావగా మిగిలిన వాళ్ళు జీవితంలో కాళికాదేవికి బలివం బాబోయ్ అని దూరంగా పారిపోయారు. ఆ తర్వాత అందరినీ అలా నరికి పారేసి కనిపించిన వాడిని పారిపోయిన వాళ్ళని క్షమించి మళ్ళీ బ్రాహ్మణోత్తముడి కట్లు ఇప్పి వెళ్ళిరా మహాత్మ అని విగ్రహంలో గడిపోయి, అసలు ఇంత పూర్వం విగ్రహంలోంచి ఆవిడ బయటకు వచ్చినట్టు నరికినట్టు ఎవరికి తెలియనట్లుగా మళ్ళీ యథాప్రకారంగా విగ్రహ రూపంలో గడిపోయింది. అమ్మవారి లీలలు అంత విచిత్రంగా ఉన్నాయట. ఏవమేవ ఖలు మహత్ అభిచారాతిక్రమ కార్స్నేన ఆత్మని ఫలతి. ఇక్కడ ఏమన్నారు చివరికి, మహాత్ములకు అపచారం చేస్తే చివట చివరికి ఎవరికైతేనే అయింతే, చెయ్యరాని పాపాలు చేయకూడదు. ఎవరికి పెడితే వాడికి, మహాత్ములకి బాధ కలిగిస్తే ఆ బాధ వ్యర్థంగా వెళ్ళిపోతుందటండి. ఇప్పుడు నా ఒకటి వాళ్ళం పురాణం చెప్పుకుంటూ ఉంటే వింటే వినాలి, మళ్ళీ దాన్నేమో యూట్యూబ్లోకి వెళ్ళి నీ మొహం నీ పురాణం అని ఎవడో పిచ్చి కామెంట్ పెడితే రేపు పొద్దున వాడు నాలుగు కోసేస్తుంది, అమ్మవారు కిసిక్కును కోసేస్తుంది. కాబట్టి ఎప్పుడూ మహాత్ముల జోలికి వస్తే ఆ పాపం ఎప్పుడూ ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఆ పాపకృత్యమే ఇవాళ వాళ్ళకి మృత్యు అయిపోయింది, దొంగలకి సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు భరతుడికి కట్లు విప్పి అమ్మవారు వెళ్ళిరమ్మంటే ఆయన నిర్వికారంగా ఉన్నట్ట. ఇందాక దొంగలు కత్తితో తనని నరకడానికి వచ్చినప్పుడు ఏమీ అలాగే బాధ లేకుండా సంతోషంగానే ఉన్నాడు. ఎందుకంటే నరికేది విష్ణువే, నరకబడేది విష్ణువే, నరికించుకునేది విష్ణువే, సర్వం విష్ణువేయన్ జగత్ అని ఏమీ వికారం బాధ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు విడుదలైతే కొత్తగా సంతోషం కూడా ఏం లేదట. ఊరికే అమ్మవారికి అలా నమస్కరించి ఏమీ అరగనట్టుగా మళ్ళీ వచ్చి మంచి మీద కూర్చున్నాడు. పోనీ ఇప్పుడైనా పారిపోవచ్చుగా, అలా పారిపోతే జడభరతుడు ఎందుకు అవుతాడు? మళ్ళీ మంచి మీదే కూర్చున్నాడు. తెల్లవారింది, ఇంకా వీడి కోసం పిండి ముక్కలు రొట్టె ముక్కలు ఏం రాలేదు పాపం. ఈలోపు ఏం జరిగింది? సింధు దేశాన్ని పరిపాలిస్తున్న రఘుగణుడు అని ఒక రాజుగారు ఉన్నారు. సింధు సౌవేర దేశాలు అంటే, సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయిందిగా, పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ ఒక్కలైపోయింది, ఇప్పుడేమో పంజాబ్ విడగొడగా చూస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ స్టేట్ కావాలి వాడు ఎవరికో. ఇలా ఎవడు పడితే వాడే ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ ఉన్న దేశమైనా కాపాడుకోవాలనుకోండి, ఆ రోజుల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మనవే కదా, మొత్తం యావత్ భారతదేశం మంది, ప్రపంచం మంది. అందులో సింధు దేశానికి సవ్వేర దేశం అంటే ఈ సింధు నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించిన మిగతా భాగం. ఈ మొత్తం దేశాన్ని రఘుగణుడు అని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా పెద్దవాడయ్యాక కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి తత్వజ్ఞానం తెలుసుకుని తపస్సు చేసి ముక్తి పొందాలి అనిపించింది. అందుకని కపిలుడు అప్పుడు పశ్చిమ సముద్రం అంటే పసిఫిక్ సముద్రం దగ్గర ఉన్నాడు. ఇవాళ మనం కాలిఫోర్నియా అంటున్నాం కదా, ఈ కాలిఫోర్నియా అసలు పేరు కపిలారణ్యం, కపిలుడు తపస్సు చేసిన అడవి. అందుకని పల్లకీలో మోయించుకుంటూ ఎన్ని రోజులైనా పర్వాలేదు నేను అక్కడికి ఎడతానని కపిలుడి దగ్గరికి బయలుదేరాట. ఈలోపు ఎవరో చెప్పారు, కపిలుడు ప్రస్తుతం అక్కడెక్కడో సముద్ర తీరంలో లేడు, వెంకటాద్రి దగ్గర కపిల తీర్థం అని ఒకటి ఏర్పాటు చేశాడు, అక్కడున్నాడు అన్నారట. ఓహో, అయితే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదన్నమాట అని ఈ కపిల తీర్థానికి బయలుదేరాడు ఆయన. అలా నడుచుకుంటూ భటులు ఆయన్ని పల్లకీలో మోయించుకుంటూ వస్తున్నారు. కొంతమంది భటులు వెనక ముందు కత్తులు కటార్లతో, సైనికులు ఎప్పుడు కాపలా ఉండాలిగా, కాపలా వస్తున్నారు. కొంతమంది బోయేవాళ్ళు పల్లకీ మోస్తున్నారు. ఇందులో ఏమైపోయింది, పల్లకీ చాలా పెద్దది, రాజుగారు మంచి బలవంతుడు, దూరం నడపాలి, ముందు నలుగురు వెనక నలుగురు అయితే తేలిగ్గా మోస్తారు. కానీ ముందు భాగంలో ముగ్గురే దొరికారు, వెనక భాగంలో నలుగురు ఉన్నారు, ఇంకొక్కడుంటే పల్లకీ కాస్త తేలిగ్గా మోయొచ్చు అనిపించింది వాళ్ళకి. నాలుగో వాడు ఎక్కడ దొరుకుతాడా, పల్లకీ మోస్తాడు, పల్లకీ మోసేటటువంటి బలవంతుడు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఉంటే, ఇంతలో మంచి మీద కూర్చున్న ఈ జడభరతుడు కనబడ్డాడు. ఈ పల్లకీ మోసే బోయేవాడికి ఆనందం కలిగింది, నా రోజులు బాగున్నట్టున్నాయి, ఎవడు దొరుకుతాడా అనుకుంటుంటే వీడు ఎవడో బలి దొరికాడు. వీడు యువకుడు, దృఢంగా ఉన్నాడు, పైగా దున్నపోతుల ఎద్దుల గాడిదల ఎక మూడు పోలికలు పెట్టాడు. వీడు మొయ్యగలడు, భుజం ఎంత బాగుందో అనుకుని, ఏమా ఇలారా అన్నాడు. పూర్వం యజ్ఞోపేతం వెళ్ళ ఉన్నవాడిని ఇలా పల్లకీ మొయ్యడానికి పిలిచేవారు కాదు, కానీ వాడు దురదృష్టవశాత్తు అవతల వాడికి బుర్ర తక్కువ గనక దా అనగానే పాపం వచ్చేట. ముందు వైపు మాకు పల్లకీ మోసేందుకు ఒకడు తగ్గాడు, నువ్వు భుజం పెట్టి మొయ్యి అనగానే అలాగేనండి, ఈ భుజం దాని కింద పెట్టాడు. పల్లకీ ముందుకు పెడుతోంది. ఇక్కడ ఈ జడభరతుడికి రెండు ఇబ్బందులు వచ్చాయి. ఒకటి, ఆయన నడిచేటప్పుడు కాళ్ళ దగ్గర ఏమైనా చీమలు దోమలు ఉంటే లేక తొండలు వస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా నడుస్తాడు. దానివల్ల ఏ చీమో కనపడితే కాలు అడ్డగడ్డంగా వేసేవాడు, దాంతో పల్లకి అటు ఇటు కదిలిపోయేది. రెండోది, భుజం మీద ఎక్కువ బరువు మొయ్యలేడు ఆయన. ఆయన ఏదో పని చేయమంటే చేస్తున్నాడు, కానీ భుజం నొప్పి పుడుతోంది, అది మోసే అలవాట్లేదు. పల్లకీ మొయ్యాలంటే చాలా కష్టం అండి అది, మీరు అప్పుడప్పుడు పల్లకీ యాత్రలో మోస్తే తెలుస్తుంది, పల్లకీ మొయ్యటం అంత తేలికేం కాదు. ఓసారి మోస్తే ఈ భుజం అంతా నాకు రక్తం చెందినంత పని అయింది నాకు, కాబట్టి అలవాటు చేస్తే కానీ ఏ పని చేయలేము. తనతోడు గుడ్డ కూడా లేదు భుజం మీద, దాంతో నెత్తురు పొంగి భుజం కందింది. అయినా పాప ఆయన విసుక్కోకుండా మోస్తున్నాడు. కానీ ఈ కాళ్ళు అడ్డగడ్డంగా వేయడం వల్ల పల్లకి ఇటు ఇటు, ఇది ఇప్పుడు రోడ్ల మీద పెడుతుంటే ఎలా ఉంటుందో పల్లెటూరు రోడ్లు, అలా అయిపోయింది అన్నమాట. అటు ఇటు కదిలిపోయాడు. లోపలున్న రాజుగారికి ఈ పల్లకి కదలడం వల్ల అటు ఇటు కుదుపులకి అటు ఇటు పడ్డంతో ఒళ్ళు మండింది. లోపల లోపల ఆయన నారాయణ నారాయణ అనుకుంటున్నవాడు ఉలిక్కిపడి, ఏమిరా పల్లకీని అలా అడ్డగడ్డంగా మోస్తున్నారు, కుదుపుతున్నారు, లోపలున్న నేను తలకిందులు అయిపోతున్నాను, ఏం సక్రమంగా నడపండి, ఎందుకు ఊపుతున్నారు అన్నట్ట. దాంతో ఆ పల్లకీ మోసే పోయేవాళ్ళు అన్నారు, మహారాజా మేము బాగానే మోస్తున్నామండి, మాకు కొత్తవాడు వచ్చాడండి, వాడికి అప్పటికే డబ్బులు బాగానే ఇస్తామన్నామండి, అయినా ఎందుకు వాడు అటు ఇటు అడ్డదడ్డంగా అడుగులు వేసి ఊపేస్తున్నాడు, దాంతో మీరు లోపల ఊగిపోతున్నారు అనగానే ఆయన సహజంగా మహారాజు కదా, దాంతో తిక్కొచ్చింది. వ్యంగ్యంగా ఇలా అన్నాడు, అహో కష్టం భ్రాతర్ వ్యక్తముర పరిశ్రాంతో దీర్ఘమధ్వానమేక. భ్రాత అన్నాడు ఏకగా, సోదరా తమ్ముడు పాప నీకు ఎంత కష్టం వచ్చింది, అలిసిపోయినట్టున్నావు, బక్క చిక్కినట్టున్నావు, ఎప్పుడూ బరువులు మోసుండవు, సుకుమారంగా నాలాగా పల్లకీలో తిరిగి ఉంటావు కదా, అందుకే పల్లకీ మొయ్యలేక అటు ఇటు తిరగబడుతున్నావు అన్నట్ట. అంటే వీడు లావుగా బలంగా ఉన్నాడు, అటువంటి వాడిని బక్క చిక్కిపోయి ఉన్నావు పాపం, తిండి ఉండదేమో నీకు, సుకుమారి అనుకుంటాను, అందుకే మొయ్యలేకపోతున్నావు కదా అన్నాడు వ్యంగ్యంగా. బోయేవాళ్ళు నవ్వుకున్నారు రాజుగారు బాగా వ్యంగ్యంగా తిట్టాడని. ఈ వ్యంగ్యం పట్టించుకోలేదు జడభరతుడు, ఆయన అన్నిటికీ అతీతంగా ఉన్నాడు కదా, మళ్ళీ యథాప్రకారంగానే పల్లకీ నడుపుతున్నట్ట. దాంతో ఈసారి రాజుగారికి మండింది, వ్యంగ్యంగా పలికితే వీడికి అర్థమయ్యేటట్లేదనుకుని వెంటనే ఆపండ్రా పల్లకీ అని ఆపి ముందున్నవాడిని కాలితో తన్నుతన్ని, మూర్ఖుడా ఏమిట్రా ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను, మెల్లిగా చెబితే నీకు అర్థం కాదా, కదులుతున్న శవంలాగా ఏమిటా నడక, నా ఆజ్ఞను ఉల్లంఘించే వారికి మరణశిక్ష విధించాలి, ఏదో నేను చూసి ఊరుకుంటున్నాను, పదే పదే పల్లకీని ఊపుతావా, లోపలన్నది చక్రవర్తి మహారాజుని తెలియదా నీకు అన్నట్ట. రెండు కర్రతో పీకానంటే నీ ఒళ్ళు చక్కబడి దారిలోకి వస్తావు, నిన్ను సరైన మార్గంలో పెడతాను అన్నాడు. అనగానే అప్పటిదాకా మాట్లాడకుండా ఊరుకున్న జడభరతుడు ఇలా అన్నాడు, మహారాజా నీవన్నది నిజమే, అపహాస్యం కాదు, నేను బరువు మొయ్యలేకపోతున్నానన్నావు, మోసేది నా శరీరమే కానీ మనస్సు కాదు ఆత్మ కాదు, నా శరీరం బలంగా ఉందా లేక చిక్కిపోయి ఉందా అన్నది చూచే కళ్ళని బట్టి ఉంటుంది, ఈ శరీరం పంచభూతాల వల్ల ఏర్పడుతుంది, అగ్ని జలం వాయువు ఆకాశం భూమి అని పిలువబడే పంచభూతాల వల్ల ఈ శరీరం ఏర్పడుతుంది, వారి వారి కర్మల వల్ల కొంతమంది శరీరము ఒక్కొక్క రకంగా ఉంటుంది, స్థౌల్యం కారుష్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుడ్భయం కలిరిచ్చాచ. కొంతమంది శరీరం స్థూలంగా లావుగా ఉంటుంది, కొంతమంది శరీరం కారుష్యం కృశించిపోయి ఉంటుంది, కొందరిలో వ్యాధులుంటాయి, కొందరిలో ఆధులుంటాయి, కొంతమందికి బాగా ఆకలి ఎక్కువ, కొందరికి తృట్టు దాహం ఎక్కువ, కొంతమందికి భయం ఎక్కువ, కొంతమందికి ముసలితనం తొందరగా వచ్చి పడిపోతూ ఉంటుంది, కొందరికి నిద్ర ఉంటుంది, కొందరికి కలహం ఉంటుంది, కొందరికి కోరికలు ఉంటాయి, కొందరికి ప్రేమ, కొందరికి మదం, కొందరికి శుచి, కొందరికి ఏడుపు, ఇవన్నీ దేహములు చేసుకున్న కర్మలను బట్టి ఆ దేహికి వస్తూ ఉంటాయి, ఆత్మకి ఇవేమీ అంటావు. ఈ శరీరాలన్నీ పుట్టడానికి చావడానికి ఏర్పరచబడినటువంటి శరీరములే, జనన మరణ ధర్మములతో కూడినవి శరీరాలు. నువ్వు రాజువి నేను సేవకుణ్ణి అనే భేదబుద్ధి లౌకికంగా ఉండొచ్చేమో, కానీ పరమాత్మ దృష్టిలో రాజెవరు సేవకుడెవరు. నువ్వు రాజువు గనక నన్ను శిక్షిస్తానన్నావు, నేను ప్రస్తుతం సేవకుణ్ణి గనక ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాను, ఒకవేళ నువ్వు నన్ను కొట్టినా నేను ఇలాగే ఉంటానే మార్పు రాదు, కొట్టడం వల్ల వచ్చే లాభం లేదు, పిసిగిన పిండి పిసగడం వంటిదే, నవ్విలింది నవలడం వంటిదే అని క్లుప్తంగా పలకగానే రాజుగారికి మతిపోయింది. ఓరినాయన వీడెవడ్ర బాబు, దేహానికి ఈ లావు ఇవన్నీ కర్మల వల్ల వస్తాయి, వీటిని జ్ఞాని పట్టించుకోడు, ఆత్మ అన్నిటికీ అతీతంగా ఉంటుందని చెబుతున్నాడు అని టక్కన పలకీలోంచి కిందకు దూకేశాడు. దూకి ముందు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన మెడలో యజ్ఞోపేతం కూడా కనపడింది. దాంతో కన్నీళ్లు గార్చిలా అన్నాడు, కస్త్వం నిగూఢ చరసిద్విజానాం బిభర్షి సూత్రం కతమోవధూత కశ్యాసి కుత్రత్యయిహాపి కస్మాత్ క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః. మహాత్మా నీవెవరివి, యజ్ఞోపవేతం మెడలో ఉంది కనుక ద్విజుడిగా కనపడుతున్నావు, నీవు ప్రచ్ఛన్న వేషంలో అంటే మారు వేషంలో తిరుగుతున్నావా, దత్తాత్రేయుడివా అవధూతవా, ఎవరు కుమారుడివి, నీ గురువు ఎవరు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, లేక నేను కపిల మహర్షి దగ్గరికి తత్వజ్ఞానం తెలుసుకోవడానికి వెళుతున్నానే, ఆ కపిలుడివేనా కొంపదీసి నువ్వే కపిలుడివి ఇక్కడికి వచ్చావా వారి వేషంలో? మహాత్మా, నీవన్నది నిజమే, ఎవరి శరీరములైనా వారి వారి కర్మఫలములు. అందుకే జ్ఞానులు శరీరంలో దృష్టి పెట్టరు, అందంగా ఉన్నాడా లేడా, ముసలాడా పడుచువాడా, లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అనే భేదభావం అజ్ఞానిది. జ్ఞాని ఆ లోపలున్న జ్ఞానాన్ని చూస్తాడు, తత్వం తెలుసుకుంటాడు, పై పై మెరుగుల్ని పట్టించుకోడు. నిజమేనండి అది. మనిషి శరీరానికి ఏముంది విలువ? ఒక్కొక్కటి శరీరం లావుగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు సన్నగా ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు నల్లగా ఉండొచ్చు, లేదా ఒక్కొక్కరు నాలుగా తాయించి మెసమెసలాడే తెల్లగా ఉండొచ్చు. ఇవేవిడు పట్టించుకుంటాడు, లోపలున్న ఆత్మజ్ఞానం కావాలి. కానీ పాతకాలంలో పాట ఉండేది, కీలుగుర్రం సినిమాలో మంచి తత్వం పాట అన్నమాట. అందులో ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పదన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు ఎవరికై నన్ను తప్పదన్నా. ఈ తత్వం పాతకాల పాటలేవి, దాన్ని కొంచెం సందంగా మాడిఫై చేశారు. అందులో నా ఒళ్ళు బరువుకి నేను ఎడవలేగాని ఒరులెందుకేడ్తురోరన్నా, ఎంత బాగా అన్నాడండి. అందులోను శిష్యుడు కొంచెం లావుగా ఉంటాడు, పాపం అందరూ అని వేళాకోళం చేశారు. దాంతో పాపం బాధపడి నా ఒళ్ళు బరువుకి నేను ఎడవాలి నువ్వు ఎందుకు ఏడుస్తావు అన్నాడు. నిజమది, అతని గురించి అతను చూసుకుంటాడు. నీకెందుకు ఈ శరీరాన్ని అలా అవమానపరిస్తే రేపొద్దున నువ్వు అలాగే అవుతావు, నీ బతుకు అలాగే అవుతుంది. అందుకని ఎప్పుడు మనం ఇతరులను చూసి వేళాకోళం చేసి బాధ పెట్టకూడదు. ఒక వ్యక్తిని బాధ పెడుతున్నావు అంటే ఆ లోపల ఉన్న జీవాత్మ వెంట ఉన్న పరమాత్మకి ఆగ్రహం కలుగుతుంది. ఇందాకే చూసాం కదా కాళికాదేవికి ఎందుకు కోపం వచ్చింది, ఒక పవిత్ర జీవాత్మని బాధ పెట్టారు వాళ్ళు, అందుకే వాళ్ళు నశించిపోయారు. ఈరోజు నుంచి మూగవాళ్ళని లేక కథలు లేని వాళ్ళని ఏదో శరీరంలో లోపాలు ఉన్న వాళ్ళని చూచి అవహేళన చేయకూడదు. ఈ మధ్యన పిల్లల్లో ఇదోటి పెరిగిపోతుందండి, పాపం నడవలేక ఉన్న ముసలాన్ని చూసి ఏ ముసలిపీనికి నడవలేకపోతున్నాడు అండం. రేపు పొద్దున నువ్వేమవుతావు? నీ కళ్ళ ముందు వాళ్ళు అంతగా చిన్నవాళ్ళుగా పుట్టి ఇంత గొప్ప వాళ్ళు లేని వాళ్ళే, రేపు పొద్దున నీ బతుకు అంతే. ఈ పిల్లవాళ్ళు రేపు పొద్దున కాబోయే ముసలాళ్ళు, ఆ విషయం మర్చిపోకండి. ఎప్పటికైనా ముసలితనానికి వెళ్తాను, కానీ ముసలాడు మళ్ళీ యథాప్రకారంగా పాత పొడుచుదనలో కలడు, శరీరం విడిచిపెట్టాలి తప్ప. అది తెలియక వృద్ధులని వికలాంగుల్ని చూచి అవహేళన చేయటం మహాపాపం. నేను ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడను, పరమశివుడి త్రిశూలానికి భయపడను, యమధర్మరాజు గారి దండానికి భయపడను, కానీ బ్రాహ్మడికి అవమానం చేస్తే బాధపడతాను, భయపడతాను. నీవెవరివి? కపిల మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం, జ్ఞానావతారం, సాంఖ్యయోగం చెప్పాడు ఆయన. శరీరం మీద భ్రాంతి పెట్టుకోవద్దని చెప్పాడు ఆయన. సకల ప్రాణులను అవహేళన చేయక పూజించమని చెప్పాడు. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసిన వాడే నా దగ్గరకు వస్తాడని ఆయన చెప్పాడు. ఆయన దగ్గరికే నేను ఇప్పుడు వేదరహస్యాలు తెలుసుకోవడానికి వెడుతున్నాను. నువ్వెవరివి అనగా అప్పుడు ఈ జడభరతుడు, రాజా నువ్వు మహాపండితుడు కాకపోయినా ఉన్నంత వరకు కాస్త బాగానే మాట్లాడావు, అయినా నీవు అడిగింది ధర్మ సందేహం వంటిది కనుక చెబుతున్నాడు విను. మానవుడు కర్మ వల్ల శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ శరీరంలో మనస్సు, ఇంద్రియాలు మొదలైనటువంటి చేరతాయి. దశ ఇంద్రియ అధిష్టానమైన శరీరమే ఈ శరీరం. ఈ శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. మనం మాట్లాడే మాట వాక్కు, పాణి అంటే చేయి, పాదం కాలు, పాయువు ఉపస్థ అంటే మలద్వారం, మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. వాక్కు, చేయి, కాలు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం అని పిలువబడే 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10 నడిపేటటువంటిది మనస్సు. ఈ మనస్సులో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉంటాయి. ఈ త్రిగుణాల వల్లే జీవుడు అహంకారం పొందుతాడు, మమకారం పొందుతాడు, కోపం పొందుతాడు, సుఖ అనుభూతి పొందుతాడు. ఈ మనస్సు సత్వరజస్తమో గుణములు అనేటటువంటి వాటిని జ్ఞానము అనే అంకుశంతో అదుపులో పెడితే అప్పుడు ఈ త్రిగుణాలకు అతీతుడవుతాడు. అప్పుడు శరీరం ఉంటుంది, అన్ని పనులు చేస్తాడు, కానీ ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. సుఖము ఆలోచించడు, దుఃఖము ఆలోచించడు. అనవసరమైన నీచమైన కర్మములు చేయడు. చేసే కర్మముల ఫలితములన్నీ పరమాత్మకు సమర్పిస్తాడు. జీవుడికి ఉత్తమ శరీరం, మధ్యమ శరీరం, అధమ శరీరం రావడానికి గల కారణం మనస్సు మాత్రమే. మనస్సును నియంత్రణ చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. సరిగ్గా నియంత్రణ చేయలేక నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తూ బుట్టలో పడితే మధ్యమ జన్మ వస్తుంది. పూర్తిగా మనస్సు నియంత్రణ కోల్పోతే అధమ జన్మ వస్తుంది. దానివల్ల సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటాడు. ఈ సుఖ దుఃఖాల వల్ల వ్యామోహాలు కలుగుతూ ఉంటాయి. శరీరం మీద, బంధువుల మీద, గృహం మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటిని అదుపులో పెట్టడానికి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడాలి. ఈ క్షేత్రం, ఈ శరీరం, ఇది ఒక గొప్ప గుడి అనుకో. ఇదం శరీరం కౌంత్రేయ క్షేత్రమిత్యభిధీయతే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. ఈ శరీరమే క్షేత్రం, ఒక పొలం. ఇందులో ఉన్న ఆత్మ క్షేత్రజ్ఞుడు. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ జన్మలోనే సాధన ద్వారా తరిస్తాం. ఇందులో క్రమక్రమంగా జ్ఞానం పొందడానికి ముందు మాయ ఏర్పడి దానివల్ల కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువులు ప్రవేశిస్తాయి. వీటిని అదుపులో పెట్టాలి. పూర్తిగా జయించలేమిటెవరు. పూర్తిగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం తొలగించుకోవటం ఎవడి వల్ల కాదు. కాకపోతే ఎక్కువ కాకుండా చూడాలి. విపరీత కామం, విపరీత క్రోధం, ఇటువంటి వాటిని అదుపులో పెట్టాలి. మహాత్ములు అసలు ఆ గుణములు లేవేమో అన్నంత జాగ్రత్తగా వాటిని అదుపులో పెడతారు. అలా అదుపులో పెట్టినటువంటి వాడు తరిస్తాడు. అలా తరించాలంటే ఒక గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురోహ హరేశ్ చరణోపాసనాస్త్రో జహిం వెలీకం స్వయం ఆత్మమోషం. గురువు పాదాలు పట్టుకో. ఆ గురువు వల్ల హరిపాదాలు పట్టుకోవడం తెలుస్తుంది. హరిపాదాలు పట్టుకుంటే ఈ జన్మలోనే ముక్తి పొందుతావు. ఒక్క గురువు మాత్రమే సరైన మార్గంలోకి పట్టుకెళ్ళగలుగుతాడు. ఆ గురువు ఏదన్నా చెబితే నేను ఇలాగే చేద్దామనుకుంటున్నాను, నాకు నచ్చట్లేదు, లేక నచ్చుతుంది అనకు. సంపూర్ణంగా గురువు మీద బాధ్యత వదిలే. నీ శరీరం గురువుది, నీ మనస్సు గురువుది, నీ సమస్తం గురువు అనుకో. అప్పుడు ఆ గురువు ఈ జన్మలోనే తరింపజేస్తాడు. అనగానే మళ్ళీ రఘుగణుడు, కారణము అనగా ఎవరు? నా ఉద్దేశంలో కారణము అంటే భగవంతుడే అన్నిటికీ మూలం అనుకుంటున్నాను. అలాంటి కారణం నువ్వేనా అనగా సందేహం లేకుండా కారణము కార్యము రెండూ భగవంతుడే. ఓ పని జరిగింది, ఆ పనినే కార్యం అంటారు. ఈ పని జరగడానికి ఏదో ఒక మూలం ఉన్నది, దానిని కారణం అంటారు. ఈ కార్యకారణాలు రెండూ కూడా పరమాత్మవి, కానీ ఆ రెంటికి వెళ్ళి అతీతంగా ఉంటాడు ఆయన. అందుకే కార్యకారణ నిర్ముక్త. నిజానికి మనం ఏదైనా పనిచేసి నేను చేయలేదని అనగలమా? అన్నిటినీ వాడు ఎవడో చేస్తున్నాడు అని అనుకోడు. పైకే కబుర్లు చెప్తానండి, నేనేముందండి, అంతా భగవంతుడు చేయించాడన్నా, లోపల నేనే చేశానండో 1000 రూపాయలు కవర్లో పెట్టాను చూసుకోండి అంటాడు. మళ్ళీ అనుకోండి, ఎక్కడుంటాడు? నేను అనుకోకుండా ఎంతమంది ఉండగలరు? నేను అనుకుంటున్నప్పటికీ నేను కాదు అనే భావన రావడమే జ్ఞానం. ఈ నేనుకి కార్యం చేయించేటటువంటి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ప్రశంసించరు ఎక్కువ మంది. నీవు ఎవరి వల్ల తెరుస్తున్నావు, అతన్ని ఎప్పుడు పొగిడు? ఎవరో ఒక ఆయన నీకోసం ఓ ముహూర్తం పెట్టాడు, రేపొద్దున ముహూర్తం ఆయన పెట్టాడు అంటున్నావా? నీకు ఇల్లు కట్టించాడు అంటున్నావా? నా తపశ్శక్తి వల్ల వాడు ఇచ్చాడండి అంటాడు. వీడి తపశ్శక్తి గొప్పదట. అంతేగాని అవతలవాడు దానం చేశాడు ఒప్పుకోడు. అందుకే రాముడు ఎవరైనా తనకి జీవితంలో ఎంత ఉపకారం చేస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకుని ఫలానావాడు ఫలానా సమయంలో ఈ ఉపకారం చేసేవాడు అని చెప్పేవాట. దానికే కృతజ్ఞత అని పేరు. ఎప్పుడో గుహుడు తనని పడవ ఎక్కించుకుని గంగానది దాటిస్తే రాముడు యావజ్జీవితం అంటే అవతారం సమాప్తం అయ్యేదాకా గుహుడు నాకు భరతునితో సమానుడు, అతడు నన్ను ఒకప్పుడు గంగానదిని దాటించాడు అని చెప్పాడు. ఒక్కసారి పడవెక్కించుకున్నందుకు హనుమంతుడిని అయితే ఇంక చెప్పేకర్లా. కహా భరత సమతము ప్రియభాయి, భరతుడిలాగా నాకు నువ్వు అటువంటి ప్రియమైన సోదరుడు అన్నాడు. ఎవరిని చూడండి, సుగ్రీవుణ్ణి మిత్రుడు అన్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. జటాయువుని కన్న తండ్రిలా భావించి దహన సంస్కారాలు చేశాడు. ఇలా ఒకటి కాదు, ఆయన ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయటమే, ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకోవడమే చేసేవాడు ఆయన. అది జ్ఞాని యొక్క లక్షణం. అంటే ఉపకారం చేసిన వాళ్ళు పరమాత్మను చూస్తున్నాడు ఆయన. ఇలా యావజ్జీవితం ప్రవర్తిస్తే ఈ జన్మలో ముక్తి పొందుతాడు. ఈ ప్రపంచం ద్వైతంతో ప్రారంభమై అద్వైతంలో గడుతుందిట. నీవు నేను, ఇది ద్వైతం. ఈ నీవు నేను కాకుండా మరొకటితో ఉంది, అది అది విశిష్టాద్వైతం. ఈ నీవు నేను అది కాదు, ఉన్నదంతా ఒకటే, చివరికి సృష్టిలో మొత్తం పరబ్రహ్మ తప్ప మరొకట్లేదు, అది అద్వైతం. మొదట్లో నేను నీవు అనుకుంటూ చివరికి నీవు నేను లేదు, సర్వం వాసుదేవ అనుకోగలిగితే వాడు ముక్తి పొందుతాడు. నేను పూర్వజన్మలో నిరంతరం భగవంతుణ్ణి ఆరాధించాను. అహం పురా భరతో నామ రాజా విముక్త దృష్టశ్రుత సంగబంధ ఆరాధనం భగవత ఏహమాను మృగోభవం మృగ సంగాత్ హతార్థ. పూర్వం నేను నీకంటే గొప్పరాదు నాయన, పూర్వజన్మలో ఈ యావత్ భూమండలాన్ని పాలించాను, నన్ను భరతుడు అంటారు, అనగానే నీకు మతిపోయింది, అయితే నీ దాంట్లో ఒక పార్ట్ పరిపాలిస్తున్నాను నేను అన్నాడు ఆయన. ఆ రోజుల్లో అజనాభం అని పిలువబడిన ఈ భూమండలం అంతా ఈంది, అంతటి రాజుని. కానీ అన్నీ విడిచి వాసుదేవుని కోసం, తపస్సు కోసం గండకీని దగ్గరికి వెళ్ళి కర్మయోగం వల్ల గండం వచ్చి గండకీ తీరంలో ఓ చిన్న లేడిపిల్ల వ్యామోహంలో పడి దాన్ని తలుచుకుని శరీరం విడిచిపెట్టి మృగంగా పుట్టి మళ్ళీ ఈ జన్మలో ఈ జన్మెత్తాను. అయినా సామాం స్మృతురు మృగదేహేపి వీర కృష్ణార్చన ప్రభవానో జహాతి. నేను ఆ జన్మలో అంత జింక వ్యామోహంలో పడినా ఆ జింక నా దగ్గరికి రావడానికి ముందు కృష్ణుణ్ణి అర్చించాను. కృష్ణ అర్చన ప్రభవ అని చెప్పాడు ఆయన. అత్యంత భక్తితో కృష్ణుణ్ణి అంతకు పూర్వం ఆరాధించాను. ఆ కృష్ణార్చన పుణ్యం నన్ను జింక జన్మలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టలేదు. పూర్వజన్మ స్మృతి ఉన్నది, ఆ స్మృతి వల్ల ఆ జన్మలో ఇంకా జాగ్రత్తగా భగవంతుణ్ణి అర్చించాను. ఆ పుణ్యమే ఇప్పుడు ఈ జన్మ. ఈ జన్మలో పూర్వజన్మ వాసన ఉండడం వల్ల జడభరతుండై జడుడిలో ఉండి మూగవాడిలో ఉండి ఎవరితో మాట్లాడక, ఎవరితో సంసర్గం లేక, శరీరం బ్రతకడానికి తింటూ మానవమానాలకు అతీతంగా మానసిక ధ్యానం చేస్తున్నాను. ఈ మానసిక తపస్సు అన్నిటికంటే గొప్పది. వాచిక తపస్సు, శారీరక తపస్సు కంటే మానసిక తపస్సు గొప్పది. నిజానికి తపస్సులు మూడు గొప్పవేట. శరీరంతో చేసే తపస్సు అనగా పల్లకీలు మొయ్యడం, భగవంతుని విగ్రహాలు తొడవడం, గుడి తొడవడం, మీ ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నడిచి రావడం పాదయాత్ర అనమాట. చక్కగా మంగళగిరి నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చారనుకోండి, రోజు మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళారనుకోండి, అది కాయిక తపస్సు. దానివల్ల రెండు లాభాలు అనుకోండి, ఇంటికి వెళ్ళాక రోజు కంటే ఇంకో ఆరిడ్లు ఎక్కువ తినచ్చు, శరీరం మాంచి దృఢంగా ఉంటుంది. ఈ శరీరంతో చేసే తపస్సు వల్ల కోరికలు తొందరగా తీరుతాయి, సుఖాలు కలుగుతాయి. ఇది కాయిక తపస్సు. అందుకే పూర్వం కాలినడకన తీర్థయాత్రలు చేశారు, శరీరం అంతా ఎండిపోతున్న అన్నం విడిచిపెట్టి తపస్సు చేశారు. దానికంటే వాచిక తపస్సు ఇంకొంచెం గొప్పది. వాక్కుతోటి భగవంతుణ్ణి పొందడం, దానికి మార్గాలు ఏమేంటి, ఎప్పుడు నారాయణ గోవింద రామ అని భజన చేయటం, లేదా పురాణాలు చెప్పడం. పురాణాలు చెప్పిన తర్వాత విన్నాక ఇంటికెళ్ళి మీరు చెప్పడం, ఇదంతా వెంటనే కాదు. ఈ రెండు గంటలో ఎంతో విన్నాక ఇంటికెళ్ళి నేనేం చెప్పాను యాజదీదిగా ముక్కస్తే ముక్కార్థ అన్నట్టుగా చెప్పేయాలి. ఇంటికి వెళ్ళాక భార్య భర్తని ఏం విన్నారని చెప్పి అబ్బరగొక్కని ఏదో చెప్పాడు రెండు గంటలు ఆయన, బాగా చెప్పారు కానీ ఏం చెప్పారో తెలియదు, బాగా చెప్పారట, ఏం చెప్పారో తెలియదుట, ఇంకేం ఉపయోగం. అలా కాకుండా మళ్ళీ మీరు కూడా చెప్పేయండి. అక్కడ మాకు ఏలూరులో పీఠం దగ్గర ఒక ఆయన ఉన్నాడే, ఇంత కాకపోయినా చాలా వరకు చెబుతాడు ఆయన, అడిగిన వాడికి అడగిన వాడికి ఇద్దరే చెప్తాడు ఆయన. ఆయన మళ్ళీ మధ్యవర్తులు ఆయన వ్యాఖ్యానం అనమాట, గురువుగారు మధ్యలో బుర్రగొక్కుని చెప్పారు ఇది కూడా చెప్తాడు. నేను సరదా కోసం మిమ్మల్ని రవీంద్రరావు మేము బుర్రగొక్కుది కాబట్టి మొత్తం మీద ఏమైతేనే చెప్పడం, ఇతరులకు మళ్ళీ చెప్పడం, భగవన్నామ స్మరణం చేయడం, ఇలా వాక్కుతో పరమాత్మని పొందడాన్ని వాచిక తపస్సు అంటారు. ప్రహ్లాదాదులు అలాగే చేశారు, నారదుడు అలాగే చేశాడు, వ్యాసుడు చేశాడు, నేను చేస్తున్నాను, మీరు చేయండి. ఇంకా ఆఖరిది మానసిక తపస్సు. ఇక్కడ ఇందులో వాక్కు లేదు, శరీరంతో సంబంధం లేదు, ఎప్పుడు మనస్సులో కళ్ళు మూసినా తెరిచినా సర్వకాల సర్వావస్థల్లో ఆఖరికి నిద్రపోతున్నా భగవంతుడే కనపడతాడు. ఆయనకే మన హృదయం, ఆయనకే మన శరీరం, ఆయనకే ఇంద్రియాలు సర్వం సమర్పిస్తూ నిత్యం హృదయంలో పరమాత్మను చూడటం అన్నమాట. ప్రహ్లాదుడికి అలా కనపడ్డాడు, నారదుడికి అలా కనపడ్డాడు ఆ పరమాత్మ. అలా నిరంతరం దర్శనం చేయటం మానసిక తపస్సు. ఈ మూడు గొప్పవి. అందులో ఇప్పుడు ఈ జన్మలో జడభరతుడు మానసిక తపస్సు చేశాట. ఈ మానసిక తపస్సు చేసేవాడికి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. పాపం ఒక ఆయన వ్యాపారం చేద్దామని కొంతమందిని వెంట పెట్టుకుని అడవిలో పెడుతూ ఉండగా హఠాత్తుగా దోపిడీ దొంగలు మీదకు వచ్చారు. ఆ దోపిడీ దొంగల వల్ల డబ్బంతా కోల్పోయి నానా బాధపడ్డాడు. అతి కష్టం మీద కొంత డబ్బు మిగుల్చుకుని పెడితే ఈసారి కొన్ని తోడేళ్ళు సింహాలు మొదలైనవన్నీ మీద పడ్డాయి. వాటి నుంచి తప్పించుకుని డబ్బు దాచుకుందాం అంటూ ఉంటే పావులు మీదకు వచ్చాయి. చివరికి ఆయనకి ఒక్క పెసర ఆస్తి మిగలలేదు. ఇదిగో అదే మన శరీరం అంటే, మన శరీరంలో పంచేంద్రియాలు, మనస్సు, ఇవి దోపిడీ దొంగలు. ఇవి తపస్సు అనే డబ్బుని అపహరిస్తాయి. తపస్సు అనే డబ్బు సంపాదించే వ్యాపారులం మనం. ఈ తపోధనాన్ని అపహరించడానికి ఇవి మీద పడతాయి. వాటిని అదుపులో పెడితే కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలనే క్రూర జంతువులు తోడేళ్ళు సింహాలు మీద పడతాయి. వాటి నుంచి తప్పించుకుని మీదకి ముందుకు పెడుతూ ఉంటే ఈ పట్టు కార్చిచ్చులో ముళ్ళో ఇంకోటో మీద పడుతూనే ఉంటాయి. అనగా కోరికలు మీద పడతాయి. ఇన్నింటిని తట్టుకుని కోరికల్ని జయించి కామక్రోధాదుల్ని జయించి పంచేంద్రియాలని మనస్సుని అదుపులో పెడితే అప్పుడు ఈ తపస్సు అనే ధనం పూర్తిగా మనకి చెందుతుంది. అప్పుడు ఈ వ్యాపారంలో శాశ్వతమైన కైవల్యం అనేటటువంటి ధనం పొందగలుగుతాం, అంత సంపద పొందగలుగుతాం. ఇది ఉత్తమమైన ధనం. ఇది పొందడానికి నిరంతరం మనస్సుని అదుపులో పెట్టవలసిందే. ఏ క్షణంలో అయినా మనస్సు అదుపు తప్పుతుంది. ఎప్పుడు మనం దెబ్బతింటామో తెలియదట. సాధకులకి నిత్యం పరీక్షే. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉంటా ఉండడానికి లేదు. రోజు గుళ్ళోకి వచ్చేవాడు హఠాత్తుగా పిచ్చాడు, ఆ ఏం పెడతాం గుళ్ళోకి రోజు అనుకోవడంలా. ఓ రోజు వచ్చే రోజు ఎందుకు రావట్లేదంటే ఇదే, ఆ ఏముంది రోజు వెళ్ళే గుడేగా, రోజు చెప్పే పురాణమేగా, ఈ ఒక్క పూట హాయిగా ఓ చుక్క వేసుకుని హాయిగా ఏదో తింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది, లేదా సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఇంకేదో పిచ్చిగా కూడా వాగాలనిపిస్తుంది. ఇవన్నిటికీ గల కారణం ఈ లోపల ఈ పంచేంద్రియాలు మనస్సు కామక్రోధాదులే అని చెప్పి నేను నీకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక పరమ పవిత్ర మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, ఈ మంత్రం నిరంతరం విడిచిపెట్టకుండా జపం చేస్తే మహారాజా నీవు తరిస్తావు అని రాజుగారికి ఉపదేశం చేసి పంపేశాడు. రాజుగారు పదే పదే భక్తితో ఈయనకి నమస్కరించి అనంతరం వదల్లేక గురువుగారు వెళ్ళిపోమన్నాడు కాబట్టి వెళుతూ ఆయన వదల్లేక వెళ్ళిపోయాట. ఈయన ఆ రోజు నుంచి ఇక పూర్తిగా కుటుంబంతో బంధం విడిచిపెట్టేశాడు. ఎలాగో ఇల్లు వదిలి చాలా గౌరవ వచ్చాడు కదా, అందుకని ఆయన అదృష్టవశాత్తు పరమ పవిత్రమైన కౌశికీ నది కనపడింది. ఆ నదీ తీరంలోనే కూర్చున్నాడు, నిత్యం భగవద్ధ్యానం చేశాడు. రోజు లేత గడ్డి పరకలు రెండే తినేవాడు. నారాయణుడే రక్షకుడు, నారాయణుడే సృష్టికి మూల కారణం, నారాయణుడే నా శరీరంలో ఉన్నాడు, నేనే నారాయణుడిని అనుకున్నాడు. ఈ విధంగా పలికి పలికి చివరికి శరీరం విడిచిపెట్టి ఈ జన్మతో విముక్తి పొంది శాశ్వత కైవల్యం పొందాడు. ఆయనకి పునర్జన్మ లేకుండా పోయిందట. ఇక్కడ చెప్పారండి, యయిదం రాజర్షేహే భరతస్య అనుచరితం స్వస్తేన ఆయుష్యం. పరమ పవిత్రమైనది ఈ జడభరతుని చరిత్ర. ఇది శ్రద్ధతో వింటే ముందు ఆయువు పెరుగుతుంది. మనం చేసిన పాపాల వల్ల ఆయువు కొంచెం కొంచెం తగ్గిపోతుందట. ఆ తగ్గిన ఆయువు తిరిగి నీకొచ్చి ఆయువు పెరుగుతుంది. ధన్యం నిన్ను ధన్యాత్ముణ్ణి చేస్తుంది, ఉత్తముణ్ణి చేస్తుంది. ఈ కథ వింటే, ఈ కథ వినడం వల్ల నీవు ఉత్తముడు అవుతావు, ఆయువు పెరుగుతుంది. యశస్యం ఈ కథ విన్నవాడికి కీర్తి పెరుగుతుంది. స్వర్గాపవర్గ్యం స్వర్గం లేదా మోక్షం రెండు వస్తాయి. ఒక్కొక్కడికి స్వర్గం రావచ్చు ఎందుకంటే పూర్తిగా శ్రద్ధగా వినరు కదా, లేదా ఇంకా భక్తితో వింటే మోక్షం రావచ్చు. ఒకవేళ మోక్షం రాకపోయినా నరకానికి పోవు కదా, స్వర్గానికి వెళ్ళే చాలు కదా. కాబట్టి కనీసం స్వర్గమైనా వస్తుంది. ఇంకా విన్నవారికి, వినిపించిన వారికి విన్న తర్వాత అద్భుతంగా ఉంది కథ అని అభినందించేవారికి కూడా అటుండే, దీన్ని పొగిడేవారికి అందరికీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఈ లోకంలో సుఖాలు అనుభవించి ఈ లోకంలో సుఖాలు లేకపోతే ముక్తి గురించి ఆలోచించం కదా. కాబట్టి ఇక్కడున్నంతకాలం సర్వసుఖాలు అనుభవిస్తారు ఈ కథ విన్నవారు. శరీరం విడిచాక ముక్తి పొందుతారు. ఈ కథని భక్తితో శ్రద్ధతో ఉన్నవారికి ఈ వస్తువు నాకు లేదు అనే బాధ భవిష్యత్తులో ఉండదట. ఏ వస్తువు కోరుకుంటే ఆ వస్తువు సమయానికి వచ్చి వాడు సుఖపడతాడు. అంత పరమ పవిత్రమైనది ఈ కథ, చెడభరత కథ. మరిన్ని విశేషాలతో రేపు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.